ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஃ. பிரிய பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు, కాకినాడ పట్టణ వాస్తవ్యులు, ఆశ్రమ నివాసులు అయిన శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు భక్తజన ఉపకారార్థం భగవద్గీతలోని అనేక వేదాంత రహస్యాలని మనబోటి సామాన్యులు అర్థం చేసుకోవాలనే భావనతో ప్రశ్నోత్తర రూపకంగా చక్కటి గ్రంథాన్ని అందించారు. భగవద్గీతకు ఇది చక్కటి వ్యాఖ్యాన గ్రంథమే. అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలతో ఈ గ్రంథం సాగుతూ ఉంటుంది. అందువల్ల ఇది శ్రీకృష్ణ అర్జున సంవాదం అనే పేరుతో గ్రంథం ఉంది, కొనసాగుతూ ఉంది. నిన్నటి వరకు మనం 43 భాగాలు పూర్తి చేసుకుని ఈవేళ 44వ దానిలోకి ప్రవేశిస్తున్నాం. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున ఆత్మ శరీరాలు ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్న విషయాన్ని స్వామివారు వివరిస్తూ వచ్చారు. 640వ ప్రశ్న పూర్తయింది. ఈవేళ 641వ ప్రశ్నతో ప్రారంభం. అడియన్ దాసోహం. నిన్న మీరు చెప్పినారు, సంతోషం అర్థమైంది. కాకపోతే బంధువులను చంపితే లోకాపవాదు వచ్చి అది దుఃఖాన్ని కలిగిస్తుంది కదా స్వామి. శత్రువులను నువ్వు చంపకపోతే వారే నీకు కావలసిన బంధువులని చంపేయవచ్చు. అప్పుడు నువ్వు నీ బంధువులని శక్తి ఉండి కాపాడలేదు అనే అపవాదు వస్తుందా రాదా? అలా అపవాదు వచ్చి మరింత దుఃఖాన్ని కలిగించదు. అడియన్. మరి ఏదో ఒక దుఃఖం తప్పనిసరి అయ్యేట్లుంది కదా? కాదు. ఈనాటి నీ దుఃఖం చలి, ఎండ మొదలైన తప్పించుకోసాధ్యం కాని దుఃఖం కాదు. దేహాత్మాభిమానం వలన వచ్చిన దుఃఖం ఇది. దీనికి శాస్త్ర విచారం చేత పోగొట్టుకోవడం సాధ్యమవుతుంది. అలాగా అడియన్. అయితే ఇదంతా నాస్తిక దృష్టితో చూసినా దుఃఖించిన అవసరం లేదనే సమర్థనే. అవును, నిజమే. ఇప్పుడు దేహమే ఆత్మ అని భావించే పాపాత్ములతో ఈ లోకం బాగా నిండిపోయి ఉంది. అలాంటి వారిలో ఎవరో ఒకరు ఈ దేహం కంటే ఆత్మ వేరుగా ఉంటుందని, అది నిత్యమని, అది తెలుసుకోవడం చాలా కష్టమని కోటికొకరు కూడా అలాంటి వారు ఉండరేమో. అడియని అడియని చిన్న సందేహం. కోటికొకరికి కూడా అందని ఈ సిద్ధాంతం ఎంత గొప్పదో తెలుస్తోంది క్రమంగా. మరి అందుకే కదా స్వామి చెప్తూ ఉన్నారు. ఇదిగో ఈ 29వ శ్లోకం చూడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవత్ చ ఏనమన్య శృణోతి శ్రుత్వాప్యైనం వేదన చైవ కశ్చిత్. మరొకసారి శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవత్ చైవ మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. అని ఇదిగో ఈ శ్లోకం పరమాత్మ చెప్పారు. దీని అన్వయం ఏనం కశ్చిత్ ఏవ పశ్యతి తథా అన్యః ఏవ ఆశ్చర్యవత్ వదతి అన్యః చ ఆశ్చర్యవత్ ఏనం శృణోతి కశ్చిత్ చ ఏనం శ్రుత్వా అపి నవేద ఏవ. స్వామి, దీని అర్థం కొంచెం వివరిస్తారా? చెప్తున్నాను విను. అద్భుతమైన వస్తువులా ఉండే ఈ ఆత్మని ఎవరో అంటే సుకృతం బాగా చేసుకున్న వాళ్ళు ఉంటారు చూసావా, వారి సంగతి చెబుతూ ఎవరో వారు మనకి 7వ అధ్యాయంలో విషయం వస్తుంది. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అంటూ అడిగాను. ఇంకో చిన్న సందేహం, ముందు ఆత్మ గురించి తెమిలితే తర్వాత పరమాత్మ గురించి ప్రయత్నిస్తాం స్వామి. చాలా ఇంత క్లిష్టమైన ఈ ఆత్మ దర్శనానికి ప్రయత్నం ఎలా ప్రారంభించాలంటారు? ఎలాగనా? మొదట శ్రద్ధాసక్తులతో నియమనిష్టలతో వినాలి, ఆ పైన మననం చేసుకోవాలి. ఆత్మతత్వ నిశ్చయం కలిగే వరకు మననాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడు చెప్పడం కుదురుతుంది. చాలా రోజుల పాటు చెప్పగా చెప్పగా ఉన్నదున్నట్లు చెప్పగలుగుతాడు, మననము చేయగలుగుతాడు. చెప్తూ ఉండడం వీటి వలన ధ్యానానికి బలం చేకూరుతుంది, అప్పుడో దర్శనమే సాధ్యమవుతుంది. వజ్రాన్ని చూడగా చూడగా దాని విశిష్టత తెలిసినట్లు చిరకాలం ఆత్మదర్శనం అవగా అవగా ఒక బలమైన సంస్కారం కలిగి విశేషాలతో కూడిన ఆత్మని దర్శించగలుగుతాము. ఇది వరుస. ఇప్పుడు ఆత్మ దేహం కన్నా వేరైనా అలా గోచరించడం లేదేమీ అని అడిగేవారికి ఇదే సమాధానం. తెలియశక్యం కానిది అని కాదు, తెలియ కష్టసాధ్యమైంది అని అర్థం. అర్జున, ఇలా ఎవరూ ఎరగజాలని ఆత్మతత్వాన్ని గురించి నిన్నొక్కడనే నిందిస్తే ఏం లాభమయ్యా అన్నాడు శ్రీకృష్ణుడు. అడిగాను, ఇంత ఆశ్చర్యకరమైనది కదా ఆత్మ, క్షణక్షణము కొత్తగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటున్నారు కదా. ఆ ఆత్మ ఎలాంటి శరీరంలో ఉంటుందో దానిని బట్టి అది కలిగించే ఆశ్చర్యంలో తేడా ఉంటుందా అడియన్? ఉండదు. ఓహో, అసలే ఉండదు. దేహాలకే వైషమ్యం ఈ తేడాలు, ఆత్మలకి ఉండదు. ఆత్మలన్నీ స్వరూపంలోనూ స్వభావంలోనూ సమానంగానే ఉంటాయి. అంటే అడియన్, ఇప్పుడు నిత్యత్వము అనిత్యత్వము అనే దానిలో కాకుండా ఆత్మకి దేహానికి సమానము విషమము అనే దానిలో కూడా తేడా ఉండదా? ఇది అన్ని రకాల భూతాలకి సమానమేనా, లేక దేవతల వంటి వారి శరీరాలు ఆత్మస్వభావానికి దగ్గరగా ఉంటాయా స్వామి? జాగ్రత్తగా విను. సుర నర తిరియకు స్థావరాలు అయినటువంటి అన్ని ప్రాణులకు భూతాలకి ఈ ధర్మం సమానమే. కాకపోతే దేవతల శరీరాలు కాస్త ఎక్కువ కాలం ఉంటాయి అంతే. దోమల శరీరాల కన్నా మన శరీరాలు ఎక్కువ కాలం నశించకుండా ఉంటున్నాయి కదా. అలాగనే మనకన్నా ఎక్కువ కాలం శరీరాలు నశించకుండా ఉంటాయి ఆ దేవతలకి. ఈ విషయాన్నే ఈ శ్లోకంలో దృఢపరుస్తున్నారు. మరి తర్వాత శ్లోకం చదవనా? దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు దీని అన్వయం ఎలా అంటే, హే భారత, సర్వస్య దేహే అయం దేహీ నిత్యం అవధ్యః తస్మాత్ త్వం సర్వాణి భూతాని శోచితుం నార్హసి. తాత్పర్యం కూడా చెప్పేనా? అర్జున, సమస్త ప్రాణుల దేహము చంపబడుతున్నా ఈ ఆత్మ ఎల్లప్పుడూ చంపబడని వాడు, అందువలన సమస్త భూతముల గురించి దుఃఖించటం తగదు. స్వామి, ఆహా, సర్వస్య దేహే అన్నారు. అన్ని రకాల శరీరాలు కూడా ఇలా మార్పులు చెందడానికి నశిస్తూ పుడుతూ ఉండవలసిందే అన్నమాటే కదా స్వామి. మరి అలాగే ఆ దేహాలలో ఉండే ఆత్మలు నశించనే నశించవు కదా, మార్పు చెందనే చెందవు కదా. దేవతల శరీరాలు కూడా అంతే అయినప్పుడు మరి వారందరినీ అమరులు అంటే మరణం లేనివారు అని పిలుస్తూ ఉంటారు కదా. ఎందుకు స్వామి మరి? మరి ఇప్పుడు ఆంజనేయుడు, మార్కండేయుడు మొదలైన వారిని ఏమో చిరంజీవులు అని కూడా అంటున్నారే, అలా ఎందుకంటున్నారు? అస్సలు మరణమే లేని వారు ఉన్నారు అంటే ప్రళయం అనే పదానికే అర్థం పోతుంది. నిత్యంగా ఎప్పటికీ ఉండేవి మనకి మూడే మూడు. ఒకటి పరమాత్మ, రెండు ఈ ఆత్మలు, మూడు ప్రకృతి, అదే అచిత్తు అంటామే. ఇందులో పరమాత్మ తన స్వేచ్ఛను అనుసరించి దేహాలు ధరిస్తాడు, విడిచిపెడుతూ ఉంటాడు. ఆత్మలకి ఈ స్వేచ్ఛ లేదు. కర్మను అనుసరించి పరమాత్మ సంకల్పానికి లోబడి దేహాలు అవి ధరిస్తూ ఉంటాయి, విడుస్తూ ఉంటాయి. ఆ దేహాలన్నీ అచిత్తులు. అందుచేత అచిత్తు ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అడియన్ అడియన్, అది సరే, మరి అమరులు చిరంజీవులు అన్న పేర్లు ఎందుకు వచ్చాయంటారు? ఇప్పుడు మన ఆయు ప్రమాణం కన్నా చాలా అధికంగా వాళ్ళ ఆయు ప్రమాణం ఉంది కనుక అలా అంటున్నారంతే. ఇప్పుడు ఒక దోమ ఉందనుకో, మనల్ని చూచి చిరంజీవులు అనుకుంటూ ఉంటుంది. అది ఆయు ప్రమాణం అంటే ఒక జీవుడు ఆత్మ అంటే ఒక శరీరంలో ఎంతకాలం ఉంటాడు అనే లెక్కనే మనకి చెప్తారు స్వామి. అయితే దేవతలు, మనం, జంతువులు, పక్షులు, కీటకాలు, వృక్షాలు, ఇలా ఈ దేహాలన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా, వాటిల్లో ఉండే ఆత్మల స్వరూపాల్లో కూడా భేదం ఉంటుందా? ఉండదు. ఆత్మలన్నీ ఒక చోటకి చేర్చామనుకో, ఒక ధాన్యపు రాశిలాగా ఉంటాయి. ఒక గింజను బయటకు తీసి మళ్ళా ఆ రాశిలో పడేస్తే దానిని మిగిలిన వాటికంటే భిన్నంగా ఏమైనా గుర్తించగలుగుతావా? గుర్తించలేకపోయినా అది మిగిలిన వాటికంటే ఎలా వేరైనదో అలాగే ఆత్మలన్నీ ఎప్పుడూ ఏకాకారంగానే ఉంటాయి. దేహాల విషయంలోనే ఈ ఎక్కువ తక్కువ విషమత్వం. అడియన్ అడియన్, ఇప్పుడు ఆత్మల స్వరూపంలో తేడా లేకపోవచ్చు కానీ అది అనుభవించే సుఖాలలో తేడా ఉండి తీరుతుంది కదా స్వామి. ఒక్కో శరీరంలో ఉన్నప్పుడు దుఃఖం కూడా అనుభవించాల్సిందే కదా. మరి ఆత్మలని ఏకాకారాలని ఎలా చెప్పవచ్చును? సమాధానం చెప్తున్నాను విను. ఇప్పుడు ఓ 10 కొవ్వొత్తుల్ని వరుసగా పెట్టి వెలిగిద్దాం. అన్నింటి జ్వాలలు చూడు, ఒక్కలాగనే వెలుగుతున్నాయా? ఇప్పుడు 10 రకాల చిమ్మినీలు, కొన్ని మసిపట్టినవి, కొన్ని పలచనవి, కొన్ని దడచనవి, ఇలా వాటిని అన్నింటినీ పట్టుకొచ్చి ఒక్కొక్క దాని మీద పెట్టు. 10 మీద పెట్టేశావు. ఇప్పుడు కాంతి ప్రసరణ గమనించు, ఒక దానిలోంచి ఎక్కువ వస్తుంది, ఒక దానిలోంచి తక్కువ వస్తుంది, అవునా? మరి ఇప్పుడు చెప్పు, జ్వాలలన్నీ ఏకాకారాలా కాదా? అడిగాను స్వామి. చక్కగా చెప్పారు, జ్వాలలు ఏకాకారాలే, ఈ చిమ్మినీళ్ళలోనే భేదం, దాన్ని బట్టే ఈ కాంతి ప్రసరణం మారుతోంది అంతే. ఇప్పుడు దారికి వచ్చావు. అలాగే ఈ ఆత్మలన్నీ ఎప్పుడు ఏక ఆకారములే. ఆత్మ నుంచి బయటికి ప్రసరించే జ్ఞానం, దాన్ని ఏమంటాం ధర్మభూత జ్ఞానం అని ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం. దేహాలలో తేడాల వలన సుఖంగానో దుఃఖంగానో, ఎక్కువ సుఖంగానో ఎక్కువ దుఃఖంగానో ఆగిపిస్తుంది. అంత మాత్రం చేత ఆత్మలు ఏకాకారాలు కాకపోవు. స్వామి స్వామి, ఆహా, ఇంత తేడా ఆత్మలకి దేహాలకి ఉన్నప్పుడు ఆ ఆత్మలని దేహాల పేర్లతోనే ఎందుకు పిలవాలి? ఎందుకు పిలవాలి అంటే ఆ రెండు అప్రతక్ సిద్ధములైపోవడం వల్లనే. అంటే ఏంటడి ఈ అప్రతక్ సిద్ధములు అనంటే, ఇప్పుడు నేను చెవులకు కుండలాలు పెట్టుకున్నాను అనుకో, నేను తెల్లగా ఉన్నాను అనుకో, ఈ రెండు నా గురించి చెప్పే విశేషణాలే కదా. అయినా కుండలాలు నాకన్నా వేరుగా ఉంటాయి, నేను పెట్టుకుంటే కదా ఉంటాయి, తీసి పక్కన పెట్టుకోవచ్చు కదా. మరి ఇప్పుడు తెల్లదనం ఉంది నాకు, ఇంకో విశేషణం, అది నేను వేరుగా తీసి పక్కన పెట్టగలుగుతానా? లేదు. ఇప్పుడు కుండలాలను ఏమనాలి? పృథక్ సిద్ధము అనాలి. ఈ తెల్లదనాన్నో అపృథక్ సిద్ధం అనాలి. అర్థమైంది అడియన్? ఆత్మ లేకుండా దేహం ఉండలేదు కనుక దేహం పేరే ఆత్మకి వచ్చేస్తుంది. మనిషి అని, పశువు అని, పక్షి అని, ఇవన్నీ దేహాల పేర్లే. అంతేకాదు రామారావు, వనజ, ఎల్లమ్మ ఇలా కూడా దేహాల పేర్లే, వాటితోటే ఆత్మలను కూడా పిలిచేస్తున్నాం. అయితేనండి, ఆత్మలకి కూడా పేరు పెట్టి ఆ పేరునే దేహాలకి వాడుకోవడం చేస్తే బాగుంటుంది కదా స్వామి. నిజానికి అదే సరైన పద్ధతి, నిజానికి కూడా అదే. ఆత్మ నశించనిది, దేహం నశించేది, కనుక నశించని పేరే, నశించని దానికి పెట్టడమే ఉచితం. కానీ మనం నశించేదాని పేరుతో నశించని దానిని పిలుస్తున్నాం, ఎందుకో చెప్పగలవా? అంతే స్వామి, మరి ఆత్మలన్నీ ఏకాకారాలు కనుక కుదరని పని కాబట్టి అంతే కదా స్వామి. ఏకాకారాలు కనుకే కుదరదు అనుకోకు, ఖచ్చితంగా ఏకాకారాలైనా కుదురుతుంది. ఒకే పేరు అన్నింటికీ సాధ్యమవుతుంది. ఇంకా మనం ఈ సంవాదంలో ముందు ముందుకు వెళ్ళాక నీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఆత్మకి నశించని పేరేమిటో తెలుసా? తమిళంలో అడియేన్ అంటారు, తెలుగులో దాసుడు అని అంటారు. ఇదే పేరు దేహానికి కూడా వర్తించాలి. ఈ రహస్యం ఎరిగినవారు అడియేన్ అనే తమని వ్యవహరించుకుంటారు, కానీ శరీర సంబంధమైన పేరుతో కాదు. తెలుసా ఇది? నువ్వు అంటూ ఉంటావు కదా మధ్య మధ్యలో అడియేన్ అడియేన్ అని, దాని అర్థం తెలుసా నీకు అసలు? కానీ అందరు అంటున్నారని అంటున్నాను అడియేన్, అలా నేను ఇలా ఉంటుందని ఎప్పుడు వినలేదే. మరి విను, దేహాత్మాభిమానం ఉన్న వారందరూ దేహం పేరే ఆత్మకి కూడా వర్తింపజేసేస్తూ ఉంటారు. అలాంటి వారే లోకంలో చాలామంది అధికంగా కనిపిస్తారు. కనుక నీకు తెలిసి ఉండదులే, తమని తాము 5 విధాలుగా సంస్కరించుకొని, అంటే పంచ సంస్కారాలు పరులై దేహాత్మాభిమానాన్ని విడిచే మార్గంలో పయనించేవారందరూ ఏమంటారు తెలుసా? అడియేన్ అనే ఈ పదాన్ని లేదా దాసుడు అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు. స్వామి స్వామి అడియేన్ అడియేన్, చాలా గొప్పగా ఈ విషయం చెప్పారు ఈవేళ. నేను కూడా ఇక అలాగనే ప్రయత్నిస్తాను. ఇక శుభం, మళ్ళీ నేను కూడా అంటున్నావు, నేను అనే పదం అనకూడదు. ఏమనాలి? నేను అనేదానికి బదులు దాసుడు దాసురాలు ఇలా కదా అనాలి. ఇంకా అలాగే ప్రయత్నించు, అప్పుడు దేహాత్మాభిమానం తొలగే మార్గంలో ఒక అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో ఈవేళ 664వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. రచించిన భాగాల్లో 23 భాగాలు పూర్తయ్యాయి. రేపటి రోజున 24వ భాగం 665వ ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఇంత చక్కటి వివరణ అందిస్తున్నటువంటి స్వామివారి దివ్య తిరువడిగళికి అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్య కృపాకటాక్షం కలగాలి అని పెరుమాళ విషయంలో ప్రార్థిస్తూ అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.